ಅವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದುಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಂ ಅವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನೋ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸರದ್ರುಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೇ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ.
ಹನುಮಂತುಡು ಅಶೋಕವನంలో ఉన్న ఒకానొక దివ్య వృక్షంలో జాగ్రత్తగా దాక్కుని జరిగినదంతా చూస్తూ ఉండగా రావణుడు సీతని బెదిరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాక్షస స్త్రీలంతా ఒకరి తర్వాత ఒకరు సీతాదేవిని పదే పదే బెదిరించి మహావీరుడు సంపదలున్నవాడు ఆధిపత్యం ఉన్నవాడు అనేక శక్తులు ఉన్నవాడు అన్నిటికీ మించి నీ మీద మనస్సు పడుతున్నాడు అటువంటి రావణుణ్ణి వరించవేమి అని కొంచెం గట్టిగానే బలవంతం చేశారు. ఏదో రకంగా భయపెట్టో లేక బతిమాలో నయానో భయానో సీత మనస్సు మార్చి రావణునికి పత్నిని చెయ్యాలి అనే కోరికతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకనంటే వాళ్ళంతా రావణునికి ప్రత్యేక దాసీలు అంటారు. వాళ్ళని కొన్ని పనులకు వాళ్ళని మాత్రమే నియోగిస్తాడు ఆయన. అంతఃపురాలలో పనిచేసే వాళ్ళలో కూడా రావణునికి బాగా అనుకూలంగా ఉండి అతని సేవ చేసే వాళ్ళల్లో వీళ్ళది ప్రత్యేక స్థానం. అన్నీ విని అమ్మ అంత తేలిగ్గా మనస్సు మారుతుందా? అదే రామాయణం గొప్పతనం అంటే. రామాయణం మనకి ఏది సూటిగా చెప్పకుండానే కథ ద్వారా మీరిలా నడుచుకోండి తెలుసుకోండి అని చెబుతుంది. ఎవడైనా సరే దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త రాముడు, ఆయనే నా గురువు. శచీదేవి ఇంద్రుణ్ణి విడిచిపెట్టనట్టుగా, అరుంధతి వశిష్ఠుణ్ణి విడవనట్లుగా, రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడువనట్లుగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాముణ్ణి విడవనన్నది. లోపాముద్ర యథాకస్థ్యం సుకన్యా చ్యవనం యథ, ఈ అందరూ అంతో ఎంతో కష్టాలు పడిన వాళ్ళు, వాళ్ళని గురించి ఎక్కువ చెబుతుంది ఆవిడ. పూర్వం అగస్త్య మహర్షి లోపాముద్ర అని పేరు కలిగిన ఒక రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఒక మహారాజ కన్యకని ఇటువంటి అడవుల్లో తపస్సు చేసుకునే సామాన్య విప్రుడికి ఇవ్వడం అరుదన్నమాట. అయినా ఆమెను తండ్రి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎక్కడో అంతఃపురాలలో సకల సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోవలసినటువంటి లోపాముద్ర కేకారణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఎక్కువ భాగం ఉపవాసాలతో గడిపేటటువంటి అగస్త్యుణ్ణి పెళ్లి చేసుకుని యావజ్జీవితం ఒంటిపూట భోంచేసింది. ఆయన కోసం కటిక నేల మీద పడుకుంది. ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళింది. ఎప్పుడూ అగస్త్యుడు ఎక్కువ కాలం ఒక చోట లేడు చూడండి, నిలకడ లేకుండా తిరిగే వాళ్లలో అగస్త్యుడు కూడా ఒకడు పాపం. అందరికంటే ఎక్కువ తెగదిరిగేసిన వాడు వ్యాసుడు ఆ రోజుల్లో. కలియుగంలో అయితే కేవలం 32 ఏళ్ల వయస్సులో మొత్తం ఆసేతు హిమాచలం తిరిగిన ఘనత మన శంకరాచార్యుల వారికి దక్కుతుంది. చిన్న వయస్సులో తెగ తిరిగి తీర్థయాత్రలు చేసి ఎంతోమందిని బోధించిన మహానుభావుడు ఇవాళేమో కాశీలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వింధ్యపర్వతం, అక్కడి నుంచి బయలుదేరి కొల్హాపురం, కొల్హాపురం నుంచి బయలుదేరి శ్రీశైలం, శ్రీశైలం నుంచి బయలుదేరి దక్షారామం, దక్షారామం నుంచి పట్టిసం, పట్టిసం నుంచి మళ్ళీ పాండ్యదేశం, మళ్ళీ తిరుపతి కొండ, కాసేపు కాళహస్తి, కాసేపు కపిలతీర్థం, ఒకటేంటి రెండేమిటండి బాబు, 7 కొండల మీద కొంతకాలం తపస్సు. ఎప్పుడూ అద్దెళ్లలో ఉండేవాడు ఏ 6 నెలలకో ఏడాదికో లేకపోతే 3 నెలలకో ఇల్లు మారిపోయినట్టుగా ఈయన చీటికి మాటికి ఇల్లు మార్చేవాడు. ఇల్లు మార్చడానికి ఉందిలేండి, ఇద్దరు 2 చీరలు మూటగట్టు పోయేవారు, మూటే చెరువు మూట పుచ్చుకుని అలా తిరుగుతున్న పూట పూటకి మూట కట్టుకుని మరో చోటికి పోతున్నా ఆవిడ విసుక్కోకుండా వెళ్ళింది. అందుకే పరమపతివ్రతలలో లోపామత్తను కూడా చెబుతారు. సహజంగా ఎవడైనా రోజుకోసారి మొగుడు ఆ ఊరు ఈ ఊరు పెడుతుంటే దిక్కుమాలాడ నిన్నెందుకు కట్టుకున్నాను రా, ఇంతకంటే హాయిగా మంచి ఉద్యోగం చేసుకునేవాడిని కట్టుకుందును కదా అని ఏడుస్తూ ఉంటారు కదా. యావజ్జీవితం ఆవిడ నా భర్తదే లోకం, ఆయనతో తిరిగితే మోక్షమని గ్రహించింది. అందుకే అగస్త్య నక్షత్రం దక్షిణ దిక్కునుంటుంది. ఆ అగస్త్య నక్షత్రానికి పక్కనే మిణుకు మిణుకుమంటూ లోపాముద్ర వెలుగుతోంది. పరమపతివ్రత తరుణి శిరోమణి అయిన లోపాముద్ర ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క క్షణం నిలకడలేకపోయినా తన భర్తని ఎలా విడిచిపెట్టలేదో, ఎంత దారిద్ర్యంలో ఉన్నా తన భర్తే సమస్తమనుకున్నదో, అలాగే నేను రాముణ్ణే విడిచిపెట్టకుండా కూడా తిరుగుతూ ఉంటానని నిర్ద్వంద్వంగా చెప్పింది ఆవిడ. సుకన్యా చ్యవనంతత, ఇది ఇంకా కష్టం. ఇందులో అందరూ రాజుగారి కూతుళ్ళే, అంతఃపురాల్లో సుఖంగా ఉన్నవాళ్ళే. వాళ్ళ కర్మ గాలిందో లేకపోతే లోక శ్రేయస్సు కోసమో కానీ మొత్తం మీద వీళ్ళంతా ఎందుకు పనికిరాని దరిద్రులు లాంటి వాళ్ళు చేసుకున్నారు. అంటే పైకి నేను చెప్పేది లౌకిక దృష్టిలో, తపస్సులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. సుకన్య అని శర్యాతి మహారాజు గారికి ఒక కూతురు ఉండేది. వాళ్ళు చాలా గొప్ప ఐశ్వర్యం, గొప్ప మహాసామ్రాజ్యం. శర్యాతి మహారాజు అంటే ఎటువంటి వాడండి బాబు, ఆయన అంతఃపురంలో ప్రతిదినము 1000 మందికి ఒంటి లైనులో అంటే ఒకే పంక్తిలో భోజనం పెట్టేవారట, ఏకపంక్తి భోజనం 10,000 మందికి. అంతటి మహారాజు. ఆయన కూతుళ్ళల్లో చిన్న కూతురు సుకన్య పరమ సౌందర్యవతి. ఓసారి తండ్రి గారు వేటకు వెడితే, వేటకు వెళ్ళి అక్కడ ఒక పుట్టలో మిణుగు మిణుగుమని కాంతి కనపడుతూ అంటే ఆ కాంతిని చూచి ఏమిటో అని అడుకుని దర్భలతో పొడి చేసింది. అదేమో చ్యవన మహర్షి, శుక్రాచార్యుడికి స్వయాన అన్నగారు ఆయన, భృగు మహర్షి కొడుకు, పరమ పుణ్యాత్ముడు, శ్రీవత్సగోత్రంలో ఆద్యులలో 3వాడైన అటువంటి పుణ్యాత్ముడి కాళ్ళు పుటుక్కును పొడి చేయడంతో గిజగిజలాడిపోయి ఆయన రక్తం కారిపోయి ఒకసారి కొంచెం మూలిగాడు. ఆ మూలుగుతో ఏమైంది, రాజుగారి పరివారంలో ఉన్న వాళ్ళందరికీ రాజుగారితో కలిపి మలమూత్రాలు బిగుసుకుపోయాయి. బాగా మూత్ర విసర్జన వెళ్ళాలనే కోరిక రావడం, అది మాత్రం బయటికి రాదు. మల విసర్జనకి వెళ్ళాలనే బాధ రాదు, ఇది చాలా కష్టం అన్నిటికంటే. అందువల్ల దాంతో గిజగిజలాడి నానాయాతన పడి ఏదో జరిగింది, ఏం జరిగింది అన్నాడు రాజుగారు. చివరికి అమ్మాయికి అనుమానం వచ్చి, నేను పుట్ట దగ్గరికి వెళ్ళానండి, ఆ పుట్టలో నుంచి ఓ మిణుగురు పురుగులు లాంటి కాంతి కనబడింది, ఆ కాంతిని చూచి తొందరపడి పుటుక్కుని దర్భతో పొడిచాను, పొడవడంతో అందులో ఉన్న వ్యక్తి ఎవరో మూలిగాడు, ఆయన కళ్ళు పోయాయి, బహుశా ఆయన శాపం పెట్టాడేమో అంది. చంపేశావే తల్లి, ఆయన ఎవరో కాదు, ఈ వనంలో తపస్సు చేసుకుంటున్నది భార్గవుడు, చ్యవన మహర్షి మహాత్ముడు, భృగువంశస్థుడు అని పరుగు పరుగును వెళ్ళి పుట్ట తవ్వి తీశాడు. లోపల చూస్తే ముది వగ్గైపోయి ముసలాడైపోయి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్న చ్యవన మహర్షి కనబడ్డాడు. అసలే ముసలివాడు, కళ్ళు పోయాయి, ఈవిడు పొడిచింది. మహాత్మా, నా కూతురు అమాయకురాలు, చిన్నపిల్ల, ఇంత చేసి 16 ఏళ్ళు, అందువల్లే చపలత్వంతో ఆట్లాడుతూ మీ కళ్ళు పొడిచింది, మీరు క్షమించండి, మేము యాతన పడుతున్నామంటే, మహారాజా అసలే ముసలివాణ్ణి, ఇప్పుడు నాకు తోడు లేరు, ఇంతవరకు తపస్సుతో ఎలా బతికాను, ఇప్పుడు బాధలో ఉన్నాను గనక నాకెవరో ఒకళ్ళు చాకరీ చేసేవాళ్ళు కావాలి, నాకు మంచి సేవ చేసేవాళ్ళు లేకపోతే మీకు ఈ కష్టం తొలగదు అన్నాడు. అయితే మా వాళ్ళని 10,000 మంది దాసదాసీ జనాన్ని పెడతానన్నాడు ఆయన. నువ్వు అలా పెట్టగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మనస్ఫూర్తిగా సేవ చేసేది ఈ సృష్టిలో భార్య మాత్రమే, తక్కిన వాళ్ళు కేవలం డబ్బు కోసమే పనిచేస్తారు. నాకు నీ కూతుర్ని భారీగా ఇచ్చాయి, అపరాధం చేసింది గనక అన్నాడు. చూస్తూ చూస్తూ ముసలివాడికి చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి అందున రెండు గళ్ళు పోయిన వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తానన్నాడు ఈయన. ఇవ్వకపోతే మీ కర్మ అంతే అన్నాడు ఆయన. చివరికి అమ్మాయి చాలా పెద్ద కథ రెండు ముక్కల్లో చెబుతున్నానమాట, నాన్న ఏమైనా నేను ఆయన పెళ్లి చేసుకుని పరమ పతివ్రతగానే ఉంటానంది. ఈయన తెల్లబోయి ఆ ముసలివాడిని చేసుకున్నాక రేపు పొద్దున్న నీ మనస్సులో ఏదన్నా తేడా వస్తే నా వంశానికి అపవిత్రత అన్నాడు, నేను అలాంటి పని చెయ్యనన్నది. మొత్తం మీద పెళ్లి చేశాడు. పెళ్లి చేయగానే వీళ్ళ బాధలు పోయాయి. ఆ తర్వాత ఆవిడ ఎంత సేవ చేసిందండి, ఓ చిన్న పర్ణశాలలో పొద్దుటే లేచి ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ సంధ్యావందనాదులు ఏర్పాట్లు చేసి, మహానుభావుడికి కోపం కూడా ఎక్కువ, మామూలు కోపం కాదు తెగతిట్టేసేవట, తిట్టడం కాదు పరీక్ష అంటారు దాన్ని, లేకపోతే ఆయనకి ఈ కర్మయోగం ఏంటి, ఆయన మహాతపశక్తి సంపన్నుడు కావాలని పరీక్షించాడు. అది చివరికి తెలుస్తుంది మనకి, తిట్టినా కొట్టినా సరే అలాగేనండి అనేది. చివరికి అంత సేవ చేసి అశ్విని దేవతల ధర్మమానని తన భర్తకి నవయౌవనం తెప్పించుకున్నది. ఒకరోజున తెల్లవారుజామునావిడ అక్కడ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో స్నానం చేసి ఎవరికంటా పడకుండా వచ్చేదిట. మనకి దేవీ భాగవతము భాగవతము గొప్ప సందేశం ఇస్తున్నాయి రామాయణంతో కలిపి. ఏమిటంటే ఆవిడ ఎంత సౌందర్యవతి అంటే స్నానం చేసి వస్తూ ఉంటే ఆవిడని చూస్తే ఇంద్రుడు కూడా చలించిపోయేవాడు, అంత సౌందర్యం. కానీ ఈవిడ మాత్రం పరమపతివ్రత, ఎవరికంటా అయినా పడితే ఎందుకు వచ్చింది, మానవులు బలహీనతలు ఇలా ఉంటాయని కటిక చీకట్లో ఎవరికీ కనపడకుండా స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చేసేది. ఒకరోజున ఆవిడ కొంచెం ఆలస్యంగా వెళ్ళింది. అశ్విని దేవతలని దేవవైద్యులు చూశారు, సుందరి మమ్మల్ని వరించు అన్నారు. ఆవిడ నేను పరమ పతివ్రతని, చవరుడు నా భర్త అనగానే ముసలాడు కళ్ళు పోయిన వాడితో ఏం సుఖపడతావు, మాతో వచ్చాయి స్వర్గానికి పట్టుకుపోతామన్నారు. ఇంకొక మాట మాట్లాడితే నేను భస్మం చేస్తాను మిమ్మల్ని జాగ్రత్త అంది. అంత శక్తి ఉంది ఆవిడికి. దాంతో వీళ్ళు కంగారు పడి మేము నిన్ను పరీక్షించామంతే అని మూడు శ్లోకాలు చెప్పారు దేవీ భాగవతంలో, అవి ఆణిముత్యాలు గుర్తుపెట్టుకోండి. సృష్టి రహస్యం ఏమిటంటే ఎదురుగుండా అపూర్వ సౌందర్యం ఉంటుంది, ఆ సౌందర్యాన్ని చూచి నిగ్రహించుకున్నవాడే జ్ఞాని. ఆ మాత్రం కాస్త అందంగా స్త్రీ కనపడితే ఎత్తుపోతామా, ఆ మాత్రానికే మన మనస్సు బలహీనపడిపోతే ఇంకెందుకు, మన సాధన ఎందుకు, మన బ్రతుకెందుకు, ఎన్ని ఉన్నప్పటికీ మనస్సును నిగ్రహించుకోవాలి. అమ్మా నువ్వు మాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించావు, ఎంత అపూర్వ సౌందర్యవతివైనా నువ్వు పతివ్రతవి, నిన్ను కామదృష్టితో చూస్తే మనిషి భస్మైపోతాడు, మేము ఆ విషయాన్ని లోకానికి తెలియజేయడానికి నిన్ను అడిగాము. రెండవది, దీంతో పాటుగా పరస్త్రీని సాధ్యమైనంత వరకు మాతృమూర్తిగా చూడాలి, ఆ సందేశం కూడా నీ వల్ల మేము పొందాం. మూడవది, భర్త కోసం వాడు ఏ స్థితిలో ఉన్నా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది తప్ప ఉత్తమ స్త్రీ పొరపాటు కూడా ధనానికో ఇంకో వైభవానికో పరపురుషుడికేసి పోదు అని నిరూపించావు అని వాళ్ళు ఎంతో ప్రశంసించారు. దీనికి మెచ్చుకుని మేము నీ భర్తని యువకుణ్ణి చేస్తాం, కానీ దాని వెనకాతలో చిన్న లాజిక్ ఉంది. నీ భర్తని మేమిద్దరం కలిసి చెరువు రెక్కా పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం, ముంచగానే ఆయన యువకుడు అవుతాడు కానీ మాలా ఉంటాడు, అచ్చం మా వంటి రూపం అతనికి వస్తుంది. అప్పుడు అందులో ఎవరు నీ భర్తో తెలుసుకుని అతన్ని నువ్వు పట్టుకుంటే పర్వాలేదు, మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయిపుచ్చుకుంటే వాడే నీ మొగుడు, తర్వాత నీ ఇష్టం. నీ భర్త చేయిపుచ్చుకున్నావా పర్వాలేదు, మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం గనక పొరపాటున మా ఇద్దరిలో మరొకరు చేయిపుచ్చుకున్నావు అనుకో, వారికి నువ్వు భార్య అవ్వాలి, ఇందుకు ఇష్టపడతావా అంటే ఇది బాగానే ఉంది కానీ కొంచెం ఇబ్బంది అనుకుని బుర్రగొక్కని మా ఆయన్ని అడుగు వస్తానంది పాపం. వాళ్ళు ఆయన్ని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు నన్నే పట్టుకుంటావు పట్టుకుపోనన్నాడా అన్నాడు ఆయన. సరే ఈవిడ తీసుకొచ్చింది, వాళ్ళు చవనుడు చెరువు రెక్క పుచ్చుకున్నారు, ఆ నీళ్లలో ములిగారు. 2 గంటలు 3 గంటలు 6 గంటలైనా బయటికి రారు. కొంపతీసి వీళ్ళు మా ఆయన్ని ఏమన్నా మోసం చేసి ఎత్తుకుపోయారా, అలా చేస్తే వీళ్ళని భస్మం చేస్తాననుకున్నదట ఆవిడ. అలా అనుకుంటూ ఉండగా గుడగుడగుడగుడ శబ్దం చేస్తూ చెరువులోంచి ముగ్గురు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈవిడికి మతిపోయింది, ఇందాక అశ్వరీ దేవతల్లాగానూ లేరు, ముసలి భర్తలాగానూ లేరు, ముగ్గురు విచిత్రంగా ఒకే రకంతో అందగాళ్ళు తయారయ్యారు. ఈ ముగ్గురులో ఎవరు తన భర్తో తెలియదు, ముగ్గురు మరీ బొత్తిగా ఒకే రకంగా ఉన్నారండి బాబు. ఆవిడ తెల్లబోయి అయ్యి బాబు అనవసరంగా లేనిపోయిన దాంట్లో ఇరుక్కున్నాను రా బాబు, ఈ ముగ్గురులో ఎవరు నా భర్త, పొరపాటున నా భర్త చెయ్యి కాకుండా ఏ అశ్విని దేవతలు చెయ్యో పుచ్చుకుంటే యావత్ జీవితం వాడికి భార్యను అయిపోవాలి నియమం ప్రకారం, అప్పుడు నా పాతివ్రత్య భంగం అయిపోతుంది కదా అని బాగా ఆలోచించి అమ్మవారి భక్తులకి కష్టం ఎక్కడుంటుంది అని వెంటనే జగన్మాతని ధ్యానం చేసింది. అమ్మ అనుగ్రహంతో ఆవిడికి బుర్ర బలు బలే వెలిగింది. ఏమిటి, ముగ్గురు కేసి ఒకసారిలా చూసిందిట, అందులో ఒక ఇద్దరు గుడ్లలా అప్పగించి చూస్తున్నారు ఈ రెప్ప పడ్డంలా, ఒక్క ఆయన మాత్రం చీటికి మాటికి కంటి మీద అలా రెప్ప వేస్తున్నాడు, టక్కున అయి చేయి పట్టుకుంది. మానవులకి రెప్పపాటు ఉంటుంది కంటి మీద, అందుకని మనందరం నిమిషులము అనగా రెప్పపాటు కలగాలం. దేవతలు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళు అనిమిషులు. అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు. అమ్మవారిని తలుచుకోగానే ఆవిడ వెంటనే ఈవిడికి ఒక సూచన చేసింది, వెరిదానా ఈ ముగ్గురులో చూడు, కంటి మీద రెప్ప చీటికి మాటికి వేస్తున్నవాడు నీ భర్త, అలా వెయ్యకుండా గుడ్లలాగే పెట్టు కూర్చున్నవాడు దేవతలు అనగానే ఈవిడికి అర్థమయ్యి భర్తను పట్టుకుంది. అప్పుడు వాళ్ళు, అమ్మ ఎంత గొప్పదానికి తల్లి, నీ జ్ఞానం నీ భక్తి నీ పాతివ్రత్యం ఇవన్నీ కలిసి నీకు విజయాన్ని చేకూర్చాయి, నీ భర్తని స్వీకరించావు, శాశ్వతంగా సుఖంగా ఉండన్నారు. తర్వాత కథను మనకు అనవసరం. ఇప్పుడు ఆవిడ చెప్పిందనమాట, సుకన్యా చవనం యథ, గుడ్డివాడైనా ముసలివాడైనా చవనుండి సుకన్య పట్టుకుని యావత్ జీవితం పరమ పతివ్రత అనిపించుకున్నది, తన భర్తని యువకుణ్ణి చేసుకుంది, విజయం సాధించింది. నేను అటువంటి దానిని, ఆ శర్యాతి కూడా మా వంశం వాడే కాబట్టి నేను అంత తేలిగ్గా లొంగుతానా. సావిత్రి సత్యవంతంచ, సత్యవంతుడు చచ్చిపోతాడని తెలిసినా సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకుందా, యముణ్ణి కూడా జయించిందా, భర్తని బతికించుకుందా, నేను అంతే. కపిలం శ్రీమతి యథ, కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన చాలా గొప్ప తపస్శాలి, ఆయన నల్లగా ఉండేవాడు, ఆయనకి శ్రీమతి అనే పేరు కలిగిన ఒక భార్య వచ్చింది. శ్రీమతి అంటే లక్ష్మీది, స్వయంగా దేవి లక్ష్మీదేవియే తన అంశతో శ్రీమతి అనే పేరుతో అవతరించి విష్ణుమూర్తి అవతారమైన కపిలుణ్ణి చేపట్టి వాహనం చేసుకుని తిరిగింది. ఎంతకాలం, సముద్ర తీరంలో 300 సంవత్సరముల పాటు కేవలం గాలి పీలుస్తూ భర్త తపస్సు చేస్తే ఆ 300 సంవత్సరాలు ఈవిడు కూడా తిండి లేకుండా భర్త ఎదురుకుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన గాలిని పీల్చిందిట. అది ఇంకా గొప్ప విషయం. మీకు చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ అందరిని గురించి పట్టించుకుంటున్నాము. కపిలుడి భార్య శ్రీమతి అందరికంటే గొప్ప పతివ్రత. ఎందువల్ల, మిగతా వాళ్ళు ఏదో ఒక ఆహారం తీసుకున్నారు లేదా భర్తతో మాట్లాడారు ముసలో మొక్కో, కానీ కపిలుడు అలా కాదు. కళ్ళు మూసుకుని, ఇప్పుడు పసిఫిక్ సముద్ర తీరం అంటున్నామే, పశ్చిమ సముద్ర తీరం, అక్కడ తపస్సు చేశాడు ఆయన. యోగాభ్యాసంతో మని గాలి విడిచిపెట్టేవాడు, ఆయనకు ఎదురుగుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చి 300 ఏళ్ళు బతికిందిటవాడు. అసలు నిజంగా ఏమి తపస్సు అండి ఇది! అవి చదువుతూ ఉన్నప్పుడు మన శరీరం గగురుపాటు గురుగుతుంది. మాయదారిది 2 సార్లు వింటే 3వ సారి మనకే మనస్సు చలిస్తూ ఉంటే, అటువంటిది ఆవిడ 300 సంవత్సరాలు తిండి కూడా విడిచిపెట్టి తపస్సు చేసిందంటే, కేవలం విడిచిపెట్టిన గాలిపైగా, విడిచిపెట్టే గాలి పీల్చడం చాలా కష్టం, ఆక్సిజన్ పీలిస్తే బతుకుతాం కానీ ఇతరులు విడిచిపెట్టేటటువంటి ఆ బొగ్గు పులుసు వాయువు పీల్చామా, ప్రాణం గండంతో గజగజలాడుతుంది, ప్రమాదం కూడా, అది కూడా పీల్చి తపస్సు చేసి బతికింది. అప్పుడు కపిలుడు ఆశ్చర్యపోయి, శ్రీమతి నా పరీక్షలో నిగ్గావు నువ్వు, ఇక నుంచి నువ్వు బయట ఎవరికీ కనపడకుండా నా వక్షస్థలం మీదే ఉందిగాక అన్నాడు. అప్పటి నుంచి శ్రీమతి కపిల మహర్షి యొక్క వక్షస్థలం మీదే ఉండడం మొదలెట్టింది. ఎందుకంటే ఆయన విష్ణువు, ఆవిడ లక్ష్మీ కనుక. ఇప్పటికీ కపిల మహర్షి ఎక్కడున్నా ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున శ్రీమతి ఉంటుంది. ఆ ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కపిల తీర్థానికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే కపిలుడు అక్కడ అదృశ్య రూపంలో కొండ మీద ఉంటాడు. పైనుంచి కిందకి దబదబ జలపాతం పడ్డంలా కపిల తీర్థం దగ్గర, ఆ కపిల తీర్థం ఉందే, ఆ కపిల తీర్థంలో రోజు ఉదయం పూట ఇంచుమించుగా 5:45 నుంచి 8 గంటల వరకు కపిలుడు జలపాతంలో ఉంటాడు. వెంకటాచల మహాత్మ్యంలో ఉదయం 5:45 నుంచి 8 గంటల వరకు ఆ మధ్యకాలంలో కపిల తీర్థంలో స్నానం చేస్తే కపిల మహర్షి శరీరం మీద నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది. అందువల్ల ఎప్పుడైనా మీరు తిరుపతి వెళితే 8 లోపు స్నానం చెయ్యండి, వాళ్ళు తలుపులు తీస్తాను, తీయకపోతే భగవంతుడిని ప్రార్థించుకోవటమే, అన్నమాచార్యుడిలాగా ఆ దెబ్బతోటి ఆయనే దర్శనమిస్తాడు. అంత గొప్ప మహానుభావుడైన భార్యా సమేతంగా ఉదయం పూట అక్కడ అదృశ్య రూపంలో జలక్రీడలు ఆడతాడు. ఆ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు ఆయన పేరు మీదుగానే వచ్చింది. పాతాళ లోకంలో ఆయన చేసిన జపానికి మెచ్చుకుని ఆకాశగంగని ఎగజిమ్మెట్ట విష్ణుమూర్తి. అటువంటి మహాత్ముళ్ళగే నేను కూడా ఉంటాను. ఆనాడు కపిలుండి శ్రీమతి అనుసరించినట్టే నేను రాముణ్ణి అనుసరిస్తాను. సౌదాసం మదయంతీవ, సౌదాసుడు అని ఒక మహారాజు గారు ఉన్నారు, ఈయనకే పౌష్యుడు అని కూడా పేరు. ఆయన భార్య పేరు మదయంతి. ఈ మదయంతి ఇంకా కష్టం అనుభవించింది. ఒక్కొక్కడది ఒక్కొక్క కష్టం అనుకోండి. పూర్వం సౌదాసుడు అని ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజుగారు వశిష్ఠ మహర్షికి శ్రాద్ధన్నాడు భోజనం పెట్టాడు. శ్రాద్ధన్నాడు మాంసం పెట్టడం అనేది ఆ రోజుల్లో ఒక నియమం. ఈయన కోసం అడవిలో జింకని వేటాడి మాంసం తెప్పించాడు. కానీ ఈ రాజుగారి మీద ఉన్న కసితో ఒక రాక్షసుడు, ఓ రాక్షసుణ్ణి ఈ రాజుగారు యుద్ధంలో చంపేశాడు అడవిలో. దాంతో ఆ రాక్షసుడి తమ్ముడు వంటవాడి వేషం వేసుకుని ఈ సౌదాస మహారాజు గారి ఆస్థానంలో వంటవాడిగా చేరాడు. రాజుగారిని ఎలా అయినా నాశనం చేయాలి కదా. అందుకని తద్దినానికి వశిష్ఠుణ్ణి భోజనానికి పిలవగానే జింక మాంసం దాచి చచ్చిపోయిన శవం మాంసం నరమాంసం పెట్టాడు. దాంతో వశిష్ఠుడు అలా చూసి, దుర్మార్గుడా, రాక్షస బుద్ధితో శవం మాంసం పెడతావా, నరమాంసం తినే రాక్షసుడా నేను, అసలు తద్దినం భోజనమే చేయకూడదు, ఏదో రాముడు మీ వంశంలో పుడతాడు కదా అని నేను పౌరోహిత్యానికి అంగీకరించాను, అటువంటిది నాకు నరమాంసం పెడతావా, నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించాడు. పెట్టకూడని పెడితే కొంతమంది చెప్పిస్తారు, అందుకే నాకు ఇప్పుడు కొబ్బరి పెట్టకండి, నేను చెప్పించాలండి. మొత్తం మీద ఈ విధంగా మధ్యలో ఇది అప్రస్తం అనమాట. అప్పుడప్పుడు ఎంత కాదనుకున్న ఆహార పదార్థాలు ఏవి పడవు, అవి వచ్చినప్పుడు ఋషులకు కూడా కోపం వస్తుందని మహానుభావుడు వశిష్ఠుడు నిరూపించాడు. నువ్వు రాక్షసుడు అయిపోవాను కానీ ఆయనకు కోపం వచ్చి, ఏం అన్యాయం ఇది, నేను అసలు ఏ పాపం ఎరగను, నిన్ను పిలిచి శ్రాద్ధ భోజనం పెడదాం, పవిత్ర వంశానికి నువ్వు పురోహితుడు అనుకుంటే నన్ను శపిస్తావా, నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకున్నాడు. తీసుకోగానే అతని భార్య పేరు మదయంతి, ఆవిడ టక్కని చెయ్యి గట్టిగా పట్టుకుని, మహాపాపం, ఎట్టి పరిస్థితుల్లో గురువుల్ని శపించకూడదు, గురువుకి వ్యతిరేకంగా మాట్లాడిన, గురువు దగ్గర పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసిన మహానుభావులైన పౌరాణికులకి లేనిపోని అన్యాయం అపఖ్యాతి తెచ్చిపెట్టిన, వ్యతిరేక ప్రచారం చేసిన వీళ్ళు ఘోర నరకాల పాలవుతారు, ఉపసంహరించుకో శాపం అంది. ఇప్పుడు శాపం పెట్టడానికి నీళ్లు తీసుకున్నాడు ఆయన, మంత్రం చదివాడు, ఈ నీళ్లు చల్లకపోతే ఏం చెయ్యాలి, శాపం పెట్టడానికి తీసుకున్న నీళ్ళు ఎక్కడో చోట చల్లాలి, గురువు గారిని శపించకూడదు, శపించకుండా చేతిలో నీళ్లు పట్టుకుంటే తాను నాశనం అయిపోతాడు, అది బ్రహ్మాస్త్రం లాంటిది, ఏం చేయలేక ఈ నీళ్లు కాళ్ళ మీద చల్లుకున్నట్టు పాపం. వెంటనే కాళ్ళు తెల్లని మచ్చలతో నిండిపోయింది. కుష్ఠరోగులకి వాటికి వస్తాయి చూసారు, అలాంటి తెల్ల మచ్చలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సౌదాసుడికి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఈయన వశిష్ఠ మహర్షి, ఈ రాక్షస జన్మ నుంచి ఇక విముక్తి లేదా అని అడిగాడు. లేదనైనా తొందరపడి చెప్పించాను, నీ వంటవాడు రాక్షసుడు, వాళ్ళ అన్నగారి నువ్వు చంపావు, నిన్ను నన్ను పడగొట్టాడు వాడు దుర్మార్గుడు, వాడిని నేను శపించేసి ఎలాగో నాశనం చేస్తాను, నా తొందరపాటుకి ఏమనుకోకు, నీవు 100 సంవత్సరాలు రాక్షసుడిగా ఉంటావు, ఈ 100 ఏళ్ళు కూడా పగటిపూట మానవుడిలో ఉండి చీకటి పడగానే రాక్షసుడు అయిపోతావు, ఈ చీకటి పడగానే నువ్వు మాత్రం నగరంలో ఉండకు, జనాల్ని తినేస్తావు, కాబట్టి అడవికి పో అన్నాడు. 100 సంవత్సరాల పాటు పాప అప్పటి నుంచి ఈ సౌదాసుడు అనేవాడు చీకటి పడ్డంతో అడవికి పోయేవాడు, పగటిపూట రాజ్యానికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజున చీకటి పడగానే అడవికి వెళ్ళాడు. భయంకర రాక్షసాకారం వశిష్ట శాపం వల్ల అతనికి రాత్రిపూట వచ్చేస్తుందని చెప్పాను కదా మీకు. ఆ రాక్షసుడు అయిపోయి ఆకలి తట్టుకోలేక ఎక్కడ ఎవరు దొరుకుతారా అని చూశాడు. అక్కడ ఒక భార్యాభర్తలు ముని దంపతులు వెన్నెల్లో విహరిస్తూ ఉంటే ఆ భర్తను పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ ముని భార్య, అయ్యా మేము మునులం, ఏదో వెన్నెల్లో తిరుగుతున్నాం, నా భర్తను విడిచిపెట్టు, ఈ మధ్యనే పెళ్ళయిందంటే వినిపించుకోకుండా ఆకలితో ఆ మునిని తినేశాడు. దాంతో మునిగారి భార్య కోపం వచ్చి, నీచుడా, పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టి గురువుగారి శాపంతో రాక్షసుడు అయి కూడా బుద్ధి లేక నా భర్తను చంపావు, ఈ రోజు నుంచి నీకు నేను శాపం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు కాముకుడివై నీ భార్యని పట్టుకున్నావా వెంటనే చచ్చిపోతావు అని చెప్పించింది. దాంతో ఈయన పని ఏమైంది, పొరపాటున కామంతో భార్యను పట్టుకున్నాడా చచ్చిపోతాడు, ఒత్తప్పుడు పట్టుకుంటే పర్వాలేదు, 100 ఏళ్ళు శాపం పూర్తయిపోయాక ఇప్పుడు సంతానం పొందే యోగ్యత లేకుండా పోయింది పాండురాజు గారికి. మళ్ళీ ఈయన కూడా ఎప్పటివాడు కృతయోగం వాడు ఆయన, ఆ సౌదాసుడు అంటే అప్పుడు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి, వశిష్ఠ నాకు ఆ ఋషిపత్రి శాపం, నా కర్మయోగం వల్ల నువ్వు రాక్షసుడు అయిపోమన్నావు, రాక్షసుడిని అయిపోవటం వల్ల పాపం చేశాను, పాపంతో మళ్ళీ ఇంకో శాపం, ఈ శాపాలతో నా వంశం నాశనం అయిపోతుంది, నన్ను ఏం చేయమంటావంటే, అప్పుడు వశిష్ఠుడు భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి ధ్యానించి తన చేతితో ఆవిడ గర్భాన్ని అలా నిమిరాడు. నిమరగానే ఈశ్వరాంశతో ఆ కడుపులో పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టగానే ఆయన ఆవిడ గర్భవతి అయ్యింది. చాలా కాలం పాటు పురుడు రాక నానాయాత్ర పడిపోయింది. ఆ సమయంలో ఈయన ఒక దర్భ పట్టుకొచ్చి ఆ దర్భతో ఆవిడ పొట్టను అలా చీరేట, సిజేరియన్ ఆపరేషన్ అది అనమాట. ఫస్ట్ సిజేరియన్ ఆపరేషను అది దర్భ. ఆ రోజుల్లో అప్పుడప్పుడే ఇక్ష్వాకు వంశం అభివృద్ధి చెందుతున్న రోజులలో ఈశ్వరాంశతోటి ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన ఆవిడికి ప్రసవం రాదు, చాలా బాధపడిపోతుంటే ఓ దర్భని మంత్రించి ఇలా కోశాడు. పొట్టల రెండుగా విభజింపబడి అందులోంచి పిల్లవాడు బయటకు వచ్చాడు. మళ్ళీ దర్భతో కుట్టేసేట, తాడేసి కుట్టినట్టుగా కుట్లంటారే, దర్భతో కుట్టాడన్నారు ఆయన. ఏం గొప్ప అద్భుతమైన ఆయన ఆపరేషన్ చేశాడో ఆలోచించండి అనమాట. అసలు హౌస్ సర్జన్ అంటే ఆయనే. ఈ విధంగా ఆవిడ మళ్ళీ యథాప్రకారంగా తయారు చేశాడు. ఈ కథ అంతా ఎందుకు చెబుతున్నానంటే, యావజ్జీవితం భర్తతో ఏ విధమైన సుఖమూ లేదు. ఒక్కరోజు ఆయన ఇంట్లో అన్నం తినడానికి లేదు. 100 ఏళ్ళు కష్టం ఒక ఎత్తు, ఆ తర్వాత కూడా భార్యాభర్తలిద్దరూ అలా ఒకరు ముఖాలొకరు చూసుకోవలసిందే. అయినా తన భర్తను విడిచిపెట్టకుండా పరమ పతివ్రతగా నిలబడింది. ఆనాడు సౌదాసుణ్ణి మదయంతి విడిచిపెట్టనట్టుగా నేను రాముణ్ణి విడిచిపెట్టను. ఒకళ్ళని మించిన వాళ్ళని ఒకళ్ళని అటువంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పిందనమాట. కేశిని సగరం యథ, సగరుడి భార్య కేశిని, కొడుకు కళ్ళ ముందు అడవికి వెళ్ళిపోతున్నా సరే భర్తను ఏమీ అనలేదు. యావజ్జీవితం ఆవిడ కూడా భర్తను సేవించింది. చివర్న సగర మహర్షి, సగర చక్రవర్తి హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డ మీద కూర్చుని తపస్సు చేశాడు. అప్పుడు అతని భార్య కేశిని వెళ్ళి భర్త పక్కనే మంచుగడ్డ మీద కూర్చుంది. ఆయన యోగనిష్టలోకి వెళ్ళినప్పుడల్లా ఈవిడ శరీరం అంతా బాగా స్తంభించిపోయి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, 5 నిమిషాలు ఏసీలో తీవ్రంగా ఉన్న ఏసీలో కూర్చుంటేనే మన శరీరంలో మార్పు వస్తుంది ఎక్కువైపోతే. అందుకే రైల్వే కంపార్ట్మెంట్లో అప్పుడప్పుడు ఏసీలో ప్రయాణం చేసేవాళ్ళు అర్ధరాత్రి వేళ ఏమయ్యో ఏసీ ఎక్కువ అయింది కొంచెం తగ్గించుంటున్నాం. మంచుగడ్డ మీద భర్త పక్కన కూర్చొని తపస్సు చేసింది. సగరుడు ఎలా తట్టుకున్నాడో తెలియదు కానీ ఆవిడకు మాత్రం మొత్తం చట్టలన్నీ బిగుసుకుపోయాయి, చచ్చిపోయిన శవంలో అయిపోయిందిట. అయిపోయినా సరే నా భర్త పక్కన ఉన్నంత వరకు నేను కదలను, నా భర్త నేను లేచిపోతే సమాధిలోంచి బయటకు వస్తాడు, ఆయన లేవకుండా నేను లేవకూడదు, ఆయనకి ఏ విధంగానూ తపస్సుకి విఘ్నం కలిగించకూడదు అని చెక్కు చెదరకుండా బాధని వ్యక్తం చేయకుండా కూర్చుంది. కొంతసేపటికి సగరుడు కళ్ళు విప్పాడు. కేశిని, నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి రాయిలా స్తంభించిపోయి ఎలా బతికావంటే మీకోసం నేను అన్నీ సహించానందిట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి వెంటనే వైవస్వత మనువుని పిలిచి, చూసావా మీ వంశంలో ఉన్న ఈ కోడలు భర్త కోసం మంచు బాధని సహించింది, భర్త ఏ పని చేసినా అదే నా సౌఖ్యం, ఆయనతో ఉండడమే నా ధర్మం అని పతివ్రతగా నిలబడింది, ఈమెను శాశ్వతంగా సౌరలోకంలో పెట్టు అన్నట్ట. అప్పుడు వైవస్వత మనువు ఈమెని తీసుకెళ్ళి, ఇప్పటికి కూడా సౌరలోకంలో ఉంటుంది ఆవిడ, సూర్యుడికి సంబంధించిన గొప్ప లోకం ఉంది అది సౌరలోకము అని పిలువబడుతుంది. ఈ స్వర్గం కంటే చాలా ఉత్తమ లోకం, ఆ లోకంలో కేశిని ఉన్నది. ఆనాడు భర్త కోసం మంచు బాధని సహించిన కేశిని లాగే నేను కూడా ఇవాళ లంకా నగరంలో నా భర్తకి దూరంగా ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, రావణుణ్ణి వరించను. నైషధం దమయంతీవా, దమయంతి నిషధరాజు వీరసేనుడి కొడుకుని నలుణ్ణి వివాహం చేసుకున్నది. నల చక్రవర్తి ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలుసున్నది. చెప్పాగా కొబ్బరి ప్రభావం, అందుకనే కొబ్బరిని చెప్పిస్తూ ఉంటాను మధ్య మధ్యలో అనమాట. మొత్తం మీద నిషధ చక్రవర్తి నల చక్రవర్తితో దమయంతి ఎన్నో యాత్రలు పడింది, నలుణ్ణి పట్టుకుని తిరిగి తీసుకొచ్చింది. అదిగో అలాగే నేను కూడా నా భర్తను విడిచిపెట్టను. తథాహమిక్ష్వాకువరం రామం పతి మనువ్రత, నేను కూడా ఇక్ష్వాకు వంశస్థుడైన రాముణ్ణి విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, ఆయనకి వ్యతిరేకంగా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని ఈ విధంగా పదే పదే చెప్పింది. అంతా విని వీళ్ళంతా అందులో శూర్పణఖ అని లేచింది. ఏమర్రా, ఈ సీత మనస్సు ఇక మనం మార్చలేకపోతున్నాం, ఎందుకు వచ్చింది రోజు ఆవిడ బతిమాలడం, ఈ బతిమాలడం కంటే ఒక్క దెబ్బకి తినేస్తే వదిలిపోతుంది కదా. చాలా కాలం నుంచి ఈ సీత వచ్చినప్పటి నుంచి నా మనస్సులో నరమాంసం తినాలి నరమాంసం తినాలి అనే కోరిక పెరుగుతోంది అన్నది. అనగానే వికట అనే ఆవిడ లేచింది. నేను ఏం చేస్తానంటే ఈ సీత మెడ కిసుక్కుని ఒక్క నొక్కు నొక్కుతాను, చచ్చి ఊరుకుంటుంది. వెంటనే రావణుని దగ్గరికి అడదాం, రావణ సీతరామా రామా అని ఏడుస్తూ ప్రాణం విడిచిపెట్టింది చచ్చిపోయింది అని చెబుతాను. అప్పుడు రావణుడు ఏమంటాడు, అయ్యో చచ్చిపోయిందా, అయితే మీరే తినేయండి అంటాడు. అప్పుడు మనం అందరం కలిసి ఈ సీతని చెరోభాగం పంచేసుకుని శుభ్రంగా తినేద్దాం. అసలు ఎన్ని మాంసాలున్నా నరమాంసం ముందు, మిగతా మాంసాలన్నీ బలాదూర్. ఆ నరమాంసం రుచే రుచి, ఏం ఏం మన నాకు తింటూ ఉంటే ఆహా అన్నది వికట. అప్పుడు ప్రగస అనే మరో రాక్షసి లేచింది. ఈ రాక్షసి లేచి, ఇదిగో ముందే చెబుతున్నాను, చాలా కాలం నుంచి నాకు ఇష్టమైన నరమాంసపు ముద్దలు వేరుగా ఉన్నాయి. సీతకి యకృత్తు ప్లేహము అథోత్పేడం హృదయంచ సబంధనం. యకృత్తు అని ఒక లోపల ఒక మాంసం ఉంటుంది, దాన్ని లివర్ అంటాం ఇంగ్లీష్లో. లివర్ అంటే నాకు ఇష్టం కాలేయం, కాలేయం నేను తింటాను. అలాగే గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో. అందులో ఈ మానవ జాతి వాళ్ళు తరచుగా సేమ్యా పాయసం, దద్దోజనం, పులిహార ఇలాంటివి తింటారు. పాయసాల్లో జీడిపప్పు పాయసం తిన్నవాళ్ళు గుండెకాయ చాలా రుచిగా ఉంటుందిట. ఆ గుండెకాయ నాది, దాంతోపాటు ఎడమవేపున్న మాంసం ముద్ద కూడా నాది, ఈ మాంసం ముద్దలు నాది. అంటే బతికొండగా శరీరాన్ని పంచుకుంటున్నారు వీళ్ళు, ఏదో మన వాళ్ళు ఆ ఊరి నాది ఈ గారి నాది అని పంచుకున్నట్లుగా. అనగానే మరొక తెలిచింది, ఇక తర్వాత తర్వాత గొడవలు వస్తే ఒప్పుకోను, నేను ముందే చెప్పేస్తున్నాను నాకు యుద్ధం అంటే అసహ్యం. ఎవరం ఏం పంచుకోవాలో తర్వాత చూద్దాం, చంపేద్దాం ముందు, ఆ మాంసం ముక్కలు ఎవరికి ఏది అందితే తిందాం అన్నది ఒకత్తి. ముక్కులు బజ్జీ కింద వేసుకుని ముక్కు బజ్జీ, ఫింగర్స్ బజ్జీలు ఇవన్నీ వేసుకు తిందామన్నది ఒకటి. అప్పుడు శూర్పణ కన్నావిడ లేచి, అజాముఖ్య యదుక్తం హితదేవ మమ రోచతే సురాచ అనీయతాక్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసమాస్వాద్య నృత్యామోతని కుంభిలాం. అజాముఖ్య చెప్పిన మాట నిజం, మనం తగాదాలు పడకూడదు, వాటా కోసం కొట్లాడుకోకూడదు. ముందు కళ్ళు తెప్పించండి, స్వరాచ ఆనీయత మంచి కళ్ళు కొండలు తెప్పించండి. చాలామంది ఉన్నాం కనుక కొంచెం కొంచెం కాకుండా ఓ 10-15 పేపాలు తెప్పించండి. ఆ తర్వాత రకరకాల మాంసాలు తెప్పించండి. ఈ సీత మాంసమే మనకు చాలదుగా, ఆ రకరకాల మాంసాలతో ఈ నరమాంసాన్ని కలుపుకొని నంచుకుని ఇడ్లీని చెట్టీలో నంచుకున్నట్లుగా మిగతా మాంసాలతో నరమాంసం నంచుకుని హాయిగా తిందాం. తినే ముందు మనం నికుంభిలా దేవత దగ్గర నృత్యం చేద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే, రాక్షస స్త్రీలు అమావాస్య వచ్చినప్పుడల్లా నికుంభిలా అని ఒక దేవత ఉన్నది, వాళ్ళకి భయంకరమైన కపాలిని రూపంతో ఉండేది, 1000 చేతులతో మెడనిండా కపాలమాల వేసుకున్న ఒక క్షుద్ర దేవత. ఆ నికుంభిలా దేవత ఉపాసన సహజంగా రాక్షసులంతా తరచుగా చేస్తారు. అది చేశారంటే వారికి విజయం తప్ప అపజయం ఉండదు. ఆ నికుంభిలాదేవి దగ్గర కళ్ళు పెట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టి అది తిని అప్పుడు వాళ్ళు మిగతా కార్యక్రమాలకు పెడతారనమాట. అందులో ముఖ్యంగా ఈ ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్లే ముందు ఈ నికుంభిలాదేవికి యజ్ఞం చేసి వెళ్ళేవాడు. ఆ తర్వాత ఇక వాడిని ఎవరు జయించలేరట. అటువంటి నికుంభిలాదేవి దగ్గరకు వెడదాం, నృత్యం చేద్దాం, అది కూడా ఆమోద నికుంభిలాం, నికుంభిలాదేవికి ఆనందము కలిగేలాగా నృత్యం చేద్దాం. అంత సరదాగా నృత్యం చేసి శుభ్రంగా మానుషం మాంసమాస్వాద్య, మనిషి మాంసాన్ని ఆస్వాదిద్దాం, రుచిగా తినేద్దాం అనగానే అన్నీ విని సీత గజగజలాడిపోయింది. మీరే ఆలోచించండి, ఒక వ్యక్తి మీ ఎదురుగుండా కూర్చున్న రాక్షసుడు, ఓ భయంకరాకారుడు, నీ వేళ్ళు తింటా, ముక్కు కొరుక్కు తింటా, చెవులు పీక్కు తింటానంటే ఏమైపోతాం? మీరంటే జ్ఞానులు అనుకోండి పాపం, భయపడపోవచ్చు. సహజంగా భూలోకంలో జీవులకి ప్రతీకగా వచ్చిన ఏ ప్రాణి అయినా భయపడతాడు. అమ్మవారికి వ్యక్తిగత భయం కాదు, మన జీవుల బాధలన్నీ ఆవిడ అనుభవిస్తోంది. అందుకని ఏం చేసింది వెంటనే, అయ్యో తినేయండి, మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి, నేను మాత్రం రావణుణ్ణి వరించను. సౌందర్య వ్యామోహంతోటో ధన వ్యామోహంతోటో పదవీ వ్యామోహంతోటో భర్తని విడిచిపెట్టే దరిద్ర జాతి కాదు. మేము ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళం, మేము జితేంద్రియులం. అంటే ఎంత అసభ్యమైన వర్ణన విన్నా, ఎటువంటి సౌందర్యం చూచినా, ఎంత ప్రలోభానికి గురైనా మా మనస్సు మార్చుకుని ఇంకొకళ్ళ జోలికి వెళ్ళాం, అంత కఠోర నిగ్రహంతో ఉంటాం. హా రామేతి చ దుఃఖార్త, ఇలా పలికి ఆవిడ వెంటనే రామా రామా రక్షించన్నది, దుఃఖంతో ఆర్తురాలైపోయి. హా పునర్లక్ష్మణేతి చ, మళ్ళీ లక్ష్మణ నాయన ఆ రోజున నిన్ను వదిలి వెళ్ళిపోయాను తండ్రో, నిన్ను అన్యాయంగా అనరాని మాటలన్నాను, ఆ పాపం అనుభవిస్తున్నానన్నది. హా శ్వశ్రు మమ కౌసల్యే, అత్తయ్య కౌసల్య నువ్వైనా రావా అంది. అత్తగారు ఏం చేస్తుంది పాపం, అదే పలవరింతలు అంటారు వీటిని. హా సుమిత్రేతి భామిని, సుమిత్ర అన్నది చూసారు, ఇక్కడ ఎక్కడన్నా కైకి పేరెత్తిందా? అది ఎంత గొప్ప దేవత అయినా, ఎంత అమ్మవారైనా ఇప్పుడు జీవులకు ప్రతీకగా ఉన్నది. అందుకే కైక వల్ల ఇన్ని కష్టాలు అనుభవిస్తోంది కాబట్టి కైక పేరు మాత్రం ఎత్తలేదు. లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియావా పురుషస్యవా. లోకంలో ఒక ప్రచారం ఉన్నది, ఒక మాట బాగా వ్యాపించింది. ఏమిటి అందరూ అనుకునే మాట, బాగా వ్యాప్తిలో ఉన్నమాట, అకాలంలో మరణం రాదు, వచ్చినప్పుడు మనం వద్దన్నా మానదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చావు రమ్మంటే రాదు. చావు రమ్మంటే వస్తుందా? అకాలే దుర్లభో మృత్యు, కోపం వచ్చింది మనకి చచ్చిపోదాం అనుకుని ఏదైనా తాగితే చావరు, నానాయాతన తప్ప. పాపం యాసిడ్ తాగేసిందండి ఒక అమ్మాయి, నిజంగా మీరు చెబితేనా మరి, ఈ కడుపంతా రోజు మంటే చావదు బ్రతకదు, 15 ఏళ్ళుగా ఇదే బాధతో పడుతోంది. తమిళనాడులో ఓసారి మేము చాలా కాలం క్రితం కుంభకోణం అనే ప్రాంతంలో ఉపన్యాసానికి వెళ్ళాను, ఎప్పుడో నేను చెప్పింది 1987-88. అక్కడ ఒక పిల్లని తీసుకొచ్చారు, ఆ పిల్ల సీసం కరిగించి తాగేసింది, ఆ సీసం లోపలికి వెళ్ళి మంట, ఇక్కడ చిల్లు కూడా పడిపోయింది, ఆ చిల్లు ఏమో పూడదు పోని చావదు. అదేం విచిత్రము, కానీ చద్దామనుకుని ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు యావజ్జీవితం చావుకి బ్రతుక్కి మధ్యలో నరకం అనుభవిస్తారు. అప్పుడు చాలా కాలం క్రితం అనమాట, నేను 1987 మాట, దానికోసం గొప్ప చికిత్స చెప్పాను. లలితా సహస్రనామంలో 143-144 శ్లోకాలు, ఈ శ్లోకాలు రోజు 1000 సార్లు పారాయణ చేసి ఆ నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టి పారాయణ జరిగినప్పుడల్లా ఉద్ధరణ నీళ్ళు అందులో పోయాలి. 2 శ్లోకాలు కదా, ఆ 2 శ్లోకాలు చదవడం, ఒక ఉద్ధరణ నీళ్లు పళ్ళెంలో పోయటం. ఇలా 1000 సార్లు చదివాక ఈ నీళ్లు తీర్థంగా ఇవ్వండి అంటే 40 రోజుల్లో అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇప్పుడు సుఖంగానే ఉందనుకోండి. ఏనాటి మాట, అలాగని అస్సమాటు తాకండి, అది అత్యావశ్యక స్థితి. ఎందుకు చెప్తానంటే అకాలంలో మనం చచ్చిపోదాం అనుకుని పిచ్చి పనులు చేస్తే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి యావజ్జీవితం అన్నమాట. భద్రాచలంలో నేను చెబుతున్నవన్నీ అమ్మవారి సాక్షిగా చెబుతున్న మాటలు, ఏది ఎవరిని దెప్పడానికో లేకపోతే కల్పితాలో ఉండవని మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి చెబుతాను అనమాట. భద్రాచలంలో మమ్మల్ని ఎంతో ఆదరించిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయన తమ్ముడు ఎందుకు వచ్చిందో తెక్కొచ్చి కాల్చుకోవడానికి కిరసాయలు పోసుకున్నాడు. ఇప్పుడు ముఖమంతా పాడైపోయి ఎంత అందంగా ఉండేవాడో తెలుసునండి, ఏమిటి సాధిస్తారు చివరికి దానివల్ల? ముఖం పాడైపోయింది, చావలేదు, బతికున్నాడు, ఎవరన్నా వస్తే చూడలేడు ముఖం. అందుకే ఒక్క క్షణకాలం జ్ఞానంతో ఉండాలి, దేనికి లొంగకూడదు. ఎంత కోపం వచ్చినా పిచ్చి పనులు చేసి ఆత్మహత్య చేసుకోకండి, ఎంత సౌందర్యాన్ని చూసినా తొందరపడి వ్యామోహితులు కాకూడదు, ఎంత ధనాన్ని చూచినా పరధనాన్ని చూచి ఎత్తుకుపోవాలనే కోరిక పొందకూడదు, ఎంత గొప్ప పదవి ఆశ చూపినా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దానికోసం చెయ్యరాని పని చేయకూడదు. మారుతి నాగశర్మ గారు జస్టిస్ గారు చూశారు కదా మీరు, ఎన్ని 5 కోట్ల రూపాయలు లంచమిస్తానన్నా సరే లొంగలేదు. అందుకే ఇవాళ కూడా ఆయన్ని మనం తలుచుకుంటున్నాం. అదే లంచానికి లొంగిన వాళ్ళు యావజ్జీవితం అప్రతిష్ట చెరసాల బలైపోతున్నారు. అందుకని పురాణములు మనకి స్త్రీ సౌందర్యానికి కానీ, క్షణికోద్రేకానికి కానీ, ఆత్మహత్యలకి పాల్పడడం వంటివి చేయడం కానీ, లంచాలకి లొంగడం కానీ ఇటువంటివి చెయ్యకండి. అందుకే ఎంతలా వర్ణించి చెబుతున్నాడు వాల్మీకి మహర్షి కానీ లేక వేదవ్యాసుల వారు కానీ, వాళ్ళేమి ఇందులో రాస్తున్నవన్నీ సరదా కోసం రాశారా? మనకు ఒక గుణపాఠం, మనకు ఒక గొప్ప నీతి చెప్పడానికి, మనల్ని మహాసాధకుల్ని చేసేటటువంటి అపూర్వ గ్రంథాలు ఇవి. అందుకే ఇందులో ఉన్న ప్రతి అక్షరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, గొప్ప గొప్ప పాపాలు తొలగిస్తాయి ఇవన్నీ మనకు. అందువల్ల వీటిని వినండి. ఈ అక్షరాలన్నీ యావజ్జీవితం మనస్సుకి పట్టించుకుని సాధకులమై మనం తరించాలి. ఎట్టి పరిస్థితుల్లో చద్దామంటే చావు రావటం లేదు అనుకుంది ఆవిడ కూడా. ఇదే నీతి శాస్త్రంలో ఒక గొప్ప శ్లోకం ఉన్నదనమాట. నిపతత్ గిరిరపిచ, తెలుగులో ఎంత బాగా రాశారో తెలుసా, గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకము దొచ్చిన భీకర పణులతోడ ఆడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికిన్. కొండ ఎక్కి కిందకి దూకాడు ఒక ఆయన చచ్చిపోదామని, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఏదో కోపం వచ్చింది, భార్యామని మైసూరు బజ్జీ వేయమంటే వేయనందిట, చచ్చిపోదామని కొండెక్కి కిందకి దూకాడు. సరిగ్గా కొండెక్కి దూకితే ఆ సమయంలోనే ఎవరో ఒక ఆయన పొలం బాగా ఊడ్చి ఆ గడ్డి పట్టుకొచ్చి పెద్ద మేటు కింద తీశాడు ఆ కొండ కింద. వీడు దూకగానే కింద గడ్డి మేటు మీద పడ్డాడు, కాలు బెణికింది కానీ చావలేదు. అంత కొండెక్కి దూకి చచ్చిపోదాం అనుకుంటే ఈ సమయంలోనే రైతులు వచ్చి ఇక్కడే వెయ్యాలా గడ్డి, అయ్యో అనుకున్నాడు వీడు. అంటే మొదటి ప్రయత్నం విఫలం. గిరి ఎక్కి పడిన ధర కొండ మీద నుంచి కిందకు దూకినా చావలేదు. ఈ పట్టిలా కాదు, ఈ రైతులంతా కొండల దగ్గరే వేస్తున్నట్టున్నారు గడ్డి మెట్లు, ఇక ఇక్కడ కొండ మీద దూకడం అనవసరం అనుకుని సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాడు వైజాగ్. సాగరమున మునిగినను సముద్రంలో దూకాడు. అప్పటిదాకా ఎవరైనా ఒడ్డున ఆడుకుంటూ ఉంటే వాళ్ళని కూడా మింగేసింది ఆ సముద్రం. పాపం వాడు ఎవడు ఆడుకుంటూ ఉంటే వాడు కొట్టుకుపోయాట. వీడు అందులో దూకితే పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు విసిరేసింది. ఇదేమిట్రా సముద్రంలో దూకి చచ్చిపోదామంటే ఒడ్డుకు విసిరింది అనుకున్నాడు. ఇక ఇలా కాదనుకుని ఏం చేశాడు, వెంటనే పెద్ద అగ్నిగుండం వేసుకున్నాడు. అది కూడా ఎక్కడ వర్షాలు కురవనటువంటి కరువు ప్రాంతానికి పోయాడు. ఎక్కడో కొండలున్నాయి అక్కడ ఎప్పుడు వర్షం కురవదనమాట, ఒకటే భయంకరం. రాయలసీమ పోయాడు ఎక్కడో, ఎప్పుడు నిత్య వర్షపాతం లేని చోటకి. అక్కడికి వెళ్ళి పెద్ద అగ్నిగుండం వేసుకుని అందులో దూకబోతూ ఉంటే మాయదారిది అప్పటికి పాతికేళ్ళుగా వర్షం లేదు. ఆ పూట వీడు దూకబోయే సమయానికి ఆకాశం అంతా భయంకర మేఘావృతం అయిపోయి కుంభవృష్టి కురిసింది 6 గంటలు. అసలు ఇలాంటి వాడు దూకడానికి మొదలెడితే కూడా వర్షం వస్తుందేమో. అందుకని పావకముదొచ్చిన అతి భయంకరమైనటువంటి అగ్నిహోత్రంలో దూకితే కూడా వాడు వర్షం వచ్చి చల్లారిపోయిందిట చావలేదట. ఇంక ఇలా కాదనుకుని పెద్ద పాము పుట్ట దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న త్రాచు పాము ఆడుకుంటున్న వాళ్ళని కాటేస్తుందట చీటికి వాటికి అక్కడికి వెళ్ళిన వాళ్ళని. అందుకని ఎవరు వెళ్ళడం మానేశారు. వీడు అందులో చేయి పెట్టాడు. ఆ పాము వాడిని ఎగాదిగా చూసి తోక ముడుచుకుపోయిందిట. భీకర పణులతోడ ఆడినా, భయంకర సర్పంతో ఆడితే కూడా చావు రాలేదు చిట్ట చివరి. అందుకనే మరణమకాలమున రాదు మహినవు వెర్రికిన్, అకాలంలో మరణం రమ్మన్నా రాదు. అది వచ్చిందంటే పొమ్మన్నా పోదు. ఎక్కడ దాక్కోండి, ఏసీ థియేటర్లో కూర్చున్నా వచ్చిందంటే వెళ్ళిపోతాం. ఇక్కడ కూర్చున్నారంటే మాత్రం ఎందుకు రాదంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మిమ్మల్ని జాగ్రత్త కాపాడతాడు. ఈ 40 రోజులు విన్నారా, నేను మనస్ఫూర్తిగా దివ్య దృష్టితో చెబుతున్న మాట, ఈ 40 రోజులు విన్న ప్రతి వ్యక్తికి రేపే ప్రాణం పోయేవాడికి కూడా ఇంకో 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతున్నమాట. గ్యారంటీ కార్డు, మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉపన్యాసానికి వస్తారు 40 రోజులు రావాలి. కాకపోతే ఒకరోజు వచ్చి మధ్యలో అరగంట పోయాక వచ్చి గంట పోయాక వస్తే కాకుండా శ్రద్ధగా విన్న ప్రతి వ్యక్తికి ఆయు ఇస్తాడు. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్స్మరణ భవేత్. ఇందాక చెప్పిన పద్యం దాని ఫలితం చెప్పి నీతి శతకంలో ఈ పద్యం పదే పదే చదువుకోండి, మనకి ఎంతో లాభం అన్నమాట. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకము చొచ్చిన భీకర పనులతోడ ఆడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికి. అదే అమ్మవారు చెప్పిన వాటికి సారాంశం అన్నమాట. అకాలే దుర్లభో మృత్యు, స్త్రీయావా పురుషస్యవా, స్త్రీకైనా పురుషుడికైనా అకాలంలో మరణం రాదు. లేకపోతే ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా నాకు మరణం రాదే అని మళ్ళీ ఏమనుకున్నది, చచ్చిపోదామనే కోరిక వస్తుంది ఏమిటి మధ్య మధ్యలో. ఇంత చదువు చదువుకుని రాముడి భార్యనయ్యుండి, రాముడికి ధైర్యం చెప్పిన దాన్నయ్యుండి, నేను ఇలాంటి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి బలహీనతకి గురైపోతున్నానా. నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం, మన జీవితం పరమాత్మ ఇచ్చాడు, ఆయన మనల్ని ఎంతకాలం ఎక్కడ ఎలా నడపాలో అలా నడుపుతాడు. ఈ పూట పలానా ఆడిటోరియంలో కూర్చుని పురాణం వినండి, ఈ పూట ఇక్కడ బజ్జీ తినండి, ఈ పూట ఇక్కడ తమలపాకులతో పూజ చేయండి అని ఆయన మన చేత పని చేయించడానికి భూలోకానికి పంపాడు. అది మాని ఆ పరమాత్ముడు మనకి ప్రసాదించిన ఈ పవిత్ర శరీరాన్ని అనవసరముగా దుర్మరణం పాలు చేయడం మహాపాపం, ఛీ వద్దు అనుకున్నది. మళ్ళీ చావకపోతే బ్రతికితే ఏం చెయ్యాలి? నిరంతరం దుఃఖం. బ్రతకకుండా చావడానికి రామాజ్ఞ లేదు. అలాగని బ్రతికి ఉంటే సుఖం రావడం లేదు, దుఃఖము వస్తోంది. ఎలా అనుకుంటూ మళ్ళీ పైకి లేచి, ఇదిగో రాక్షస స్త్రీలారా, నేను నిజం చెబుతున్నాను, మీరు ఎంత బతిమాలినా రావణాసురుని వరించను. చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం, నేను కుడికాలతో దేవుడరు, ఎడమకాలితో కూడా వాణ్ణి తాకను అన్నది. సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడి, ఇది గుర్తుపెట్టుకోండి. సవ్యపాదముతో అంటే ఎడమకాలితో కూడా నేను వాణ్ణి ముట్టుకోను. ఎడంకాలతో కూడా తన్నను వాణ్ణి అంటే వాడి మీద ఎంత అసహ్యం నాకు. రావణం కిం పునరహం కామయేయం విగర్హితం, అంత నీచుణ్ణి వాణ్ణి గర్హిస్తున్నాను నేను, వాణ్ణి నేను కాలితోటే తాకనంటూ అంటే కాముకురాలుడై వరించమంటారే, అస్సలు వరించనుగాక వరించను. అనగానే ఈ స్త్రీలలో ఒక ఆవిడ పళ్ళు పటపట కొరికింది. ఈలోపు సీత, మా రాముడి సంగతి మీకు తెలియదు, నేను ఇక్కడున్నానని రాముడికి తెలియదు, తెలిస్తేనా లక్ష్మణునితో కలిసి ఇక్కడికి వచ్చి తన అగ్నిజ్వాలల వంటి బాణాలతో లంకానగరం మొత్తం భస్మం చేసేసేవాడు. రాముడికి వార్త తెలియకపోబట్టి ఇంకా మీరు బతికున్నారు. స్త్రీలారా జాగ్రత్తగా వినండి. ఇహస్థాం మాం నజానీతే శంకే లక్ష్మణ పూర్వజ జానన్నపిహి తేజస్వీ ధర్షణం మర్షయిష్యతి. లక్ష్మణ అగ్రజుడు రామచంద్ర ప్రభు నేనంటే చాలా ప్రాణం పెడతాడు, నేను ఇక్కడున్నానని తెలియక కానీ తెలిస్తేనా వీళ్ళందరినీ భస్మం చేసి ఊచకోత కోసేస్తాడు. ఈ లోకంలో మునులు చాలా అదృష్టవంతులు. మునుల లక్షణం ఏమిటంటే ఏదన్నా సంతోషం వస్తే పొంగిపోవడం, శుభం కలిగితే పొంగిపోవడం, అశుభం కలిగితే కుంగిపోవడం సాధారణ మానవ లక్షణం. ప్రియాన్న సంభవే దుఃఖం, అప్రియాదధికం భయం. మనకు మంచి జరిగింది అనుకుందాం, హఠాత్తుగా కొంత డబ్బు దొరికింది, ఇక వీడు ఎగిరి ఆనందంతో గంతులు వేస్తాడు. అదే ఓ 1000 రూపాయలు జేబులోంచి ఎవడో పట్టుకుపోయాడు, 1000 రూపాయల దాకా ఎందుకులేండి, బయట పెట్టిన చెప్పులు పోతే ఆ పూటంతా గుళ్ళోకి వెళ్ళాను చెప్పులు పోయాయి, బావోయని మనస్సు అశాంతికి గురవడంలా. లాభం వస్తే సంతోషం, వస్తువు పోతే వెంటనే దుఃఖం. ఇది సామాన్య మానవ లక్షణం. అదే మహాత్ములైన ఋషులైతేనే వీటికి అతీతంగా ఉంటారు. సుఖ దుఃఖాలు రెండింటికి అతీతులు. నమస్తేషాం మహాత్మనాం, అటువంటి మహాత్ములకి నమస్కారం. సుఖదుఃఖాలు రెండు ఒకటి. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి మునిరుచ్యతే. ఎవడు స్థితప్రజ్ఞావంతుడు అంటే దుఃఖం వస్తే అనుద్విగ్న మనస్కుడు అవ్వాలి, ఉద్విగ్నతకి గురివ్వకూడదు. ఉద్విగ్నత అంటే ఏమిటనమాట, ఇంత పిసర దుఃఖం వస్తే బాబోయ్ నాకు ఎంత కష్టం వచ్చింది తట్టుకోలేకపోతున్నారు బాబోయ్ అని గుండెలు బాదుకుని ఏడవకూడదు. అలా ఏడవకుండా ఉండడం దుఃఖంలో ఉత్తమ పురుష లక్షణం. సుఖం వస్తే నా అంత గొప్పవాడు లేడు, అందుకే నాకు ఇంత డబ్బు వచ్చింది, ఇంత కీర్తి వచ్చింది, అసలు నన్ను మించిన వాడు లేడు, నేను మహాత్ముడిని జ్ఞానిని అది ఇది అని మనకి మనమే టైటిల్స్ ఇచ్చుకోవట్లా. ఇది ఆనందం వల్ల కలిగే స్థితి. అంటే కించిత్ సుఖం కలిగితే ఎగిరి గంతులేస్తాడు, దుఃఖం వస్తే కుంగిపోవడం, సుఖం వస్తే పొంగిపోవటం, ఈ రెండూ లేనివాడే స్థితప్రజ్ఞావంతుడు. కానీ నేను దుఃఖంతో కుంగిపోతున్నాను, సుఖంలో ఉన్నప్పుడు అంతగా పొంగకపోయినా ఈ దుఃఖం తట్టుకోలేకపోతున్నాను అంటే నేను ఇంకా మునిస్థితికి వెళ్ళలేదు. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండే మునులు మహాత్ములు వారికి నమస్కారం అని వారిని ఆ జగన్మాత కాసేపు ప్రశంసించింది. ఆ తర్వాత మరొక అత్తి పక్కన లేచి, ఏమిటి ఎవరికి దండం పెడతావు, మునులకి దండం అంటావు, రాముణ్ణి వరిస్తానంటావు, ఏం మానవ జాతి మీది, మేమేనా రాక్షసులు అయితేనే చిచ్చి సంపాదన లేని మొగుణ్ణి ఆ క్షణమే 3 సార్లు విడాక్ 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 అంటాం, తర్వాత మళ్ళీ ఇంకొకరిని వరిస్తాం, అందుకే మీరు ఈ కష్టాలు పొందుతున్నారు. అద్యేదానియం తవానార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథా సుఖం. ఈ సీత పరమ పాపాత్మురాలు, మనందరం కలిసి దీన్ని భక్షించేసేద్దాం, ఎందుకు బతిమాలతారు, ఉత్తినే బెదిరించడం కాదు నిజంగానే తినేద్దాం అన్నది మరొక రాక్షసి. ఇలా అనగానే అప్పటిదాకా కొంచెం కొంచెం కునుగుతున్నట్టు పక్కన కూర్చుని ఉన్న ఒక రాక్షసి ఉన్నది. రాక్షస స్త్రీలలో కూడా చాలా ఉత్తములున్నారు. ఉత్తమ జాతి స్త్రీ ఒక ఆవిడ ఉన్నదన్నమాట. లంకానగరం అంతా పాపాత్ముల, వాళ్ళల్లో కూడా మహాత్ములు ఉన్నారు. విభీషణుడు, విభీషణుడి మంత్రులు, ఇంకా కొంతమంది వృద్ధులు ఉన్నారట. కానీ రావణుడు ఎవడి మాట వినడు, వచ్చిన తిప్పలో. ప్రతి గ్రామంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ మంచి చెడ్డ అంతటా ఉంటాయి. కొంతమంది మంచివాళ్ళు ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల చెడ్డవాళ్ళు తక్కువగా ఉంటారు, కొన్ని చోట్ల చెడ్డవాళ్ళు ఎక్కువ మంచివాళ్ళు తక్కువ ఉంటారు. రావణ లంకలో ఆనాడు 190 మంది పాపాత్ములున్నా ఓ 10% ఉన్నారు పుణ్యాత్ములు కూడా. వాళ్ళల్లో త్రిజట అని పేరు కలిగిన ఒక ఆవిడ ఉన్నది. రాక్షసి, త్రిజట, వృద్ధ, శయాన, వాక్యమబ్రవి. తప్పటిదాకా నిద్రపోతూ దూరంగా ఉన్నవాడు హఠాత్తుగా మెలకు తెచ్చుకున్న త్రిజట అని పేరు కలిగిన ఒక ముసలి ఆవిడ లేచింది. తెలియక ఆవిడ విభీషణుడు కూతురున్నారు కానీ పొరపాటును కూడా రామాయణంలో ఆ మాట లేదు. పోని ఇంకో చోట పరాశర సంహితలను లేదు. అదొక భ్రమ. అనేకమైన తక్కిన వాటి కథల్లో ఎక్కడన్నా చెప్పబడిన ఆధారం లేదు. పైగా విభీషణుడి కంటే ఈవిడ వయస్సులో చాలా పెద్దది, వృద్ధురాలు అని చెప్పారు. ముసలావిడు కాబట్టి కాపలా వాళ్లతో పాటుగా కూర్చోకుండా కాస్త నిద్రపోతుందన్నమాట. రాక్షసులు సాధారణంగా పగలంతా నిద్రపోతారు, రాత్రి మెలకుగా ఉంటారు. ఈవిడ కొంచెం రాక్షస జాతిలో విభిన్న స్త్రీ, అందుకని రాత్రిపూట కూడా కునుకు వేస్తూ ఉండేదన్నమాట. ఆవిడ హఠాత్తుగా లేచి, ఎవర్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను, సీతని నమిలి మిరుంగుతాం, తింటాం, కోసుకు తింటాం, కళ్ళుతో నంచుకుంటాం అంటున్నారు, అది మీ తరం అనుకుంటున్నారా? ఆత్మానం ఖాదత నార్యాహ న సీతాం భక్షయిష్యత జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. మిమ్మల్ని మీరు తినండి కావాలంటే, ఒకరినొకడు పీక్కు తినండి, అంతగా ఆకలేస్తే అజాముఖిని శూర్పణక, శూర్పణకని వికట, వికటని ప్రగస, ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పీక్కు తినండి పర్వాలేదు. మిమ్మల్ని మీరు తినండి కానీ సీతని తింటామనకండి, సీతని తినడం మీ వల్ల కాదు, కుదరదు. ఆవిడెవరనుకుంటున్నారు? జనక మహారాజు లాంటి రాజర్షి యొక్క పరమ పవిత్ర మూర్తి అయిన ఆయన కూతురు. సునష దశరథస్యచ, దశరథుడి కోడలు. ఇక్కడ రెండు మాటలు చెప్పింది, తండ్రి జనకుడు, రాజ ఋషి ఆయన కూతురు, కోడలు దశరథునికి, దశరథుడు మహాత్ముడైన, అసలు ఆ వంశానికే చక్రవర్తి వంశం అని పేరు గుర్తుపెట్టుకోండి. అందుకే భవిష్యత్తులో చక్రవర్తికులే జాత అంటాడు హనుమంతుడు. దశరథుడు వీళ్ళందరూ కూడా చక్రవర్తి వంశస్థులు. ఆ వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తిని చక్రవర్తి అని పిలిచేవారు అనమాట. అది ఒక టైటిల్ అయిపోయింది వాళ్ళకేకంగా, అంత గొప్పవాడు దశరథుడు. దశరథుడు మనమందరం చూసినట్టుగా ముసలాడు, గడ్డం పెట్టుకుని ఏదో ఏడుస్తూ విశ్వామిత్రుడు వస్తే పంపే సామాన్యుడు అనుకుంటున్నారు. రాముడి మీద ప్రేమతో అలా ఉన్నాడు తప్ప ఆయన సామాన్య వీరుడా? ఒకప్పుడు శని మీదకి దండయాత్రకు వెళ్ళాడండి ఆయన. ఒకసారి భూలోకానికి ఏలినాటి శని అనే పేరుతో భయంకర శని రాబోతోంది. మీనరాశిలో శని ప్రవేశిస్తే 12 ఏళ్ళు వర్షం ఉండదు. మీనరాశిలో శని ప్రవేశించాడంటే భూలోకం అంతా సర్వనాశనం అయిపోతుందని పేరు. 12 ఏళ్ళు వర్షం లేకుండా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అందుకని దశరథుడి కోపం వచ్చి రాత్రికి రాత్రే సూర్యభగవాను అడిగి ఒక రథం తీసుకుని ధనుస్సు పుచ్చుకుని శని మీదకి వెళ్ళి, ఇదిగో బ్రహ్మాస్త్రం వేసి నేను చంపేస్తానన్నాడు. అప్పుడు శని నవ్వి, నన్ను అంత తేలిగ్గా ఎవరు చంపలేరు, కానీ నువ్వు బ్రహ్మాస్త్రం వేస్తే ఆ అస్త్రం వల్ల నేను కొంత ఇబ్బంది పాలవ్వాలి, బ్రహ్మాస్త్రానికి వ్యతిరేకాస్త్రం లేదు, బ్రహ్మాస్త్రాన్ని తిరస్కరిస్తే పాపం, పైగా నేను నీ వంశస్థులందరికీ ఆత్మీయుణ్ణి. నువ్వెవరు కొడుకువి? సూర్యుడి కొడుకు, వైవస్వతుడి యొక్క వంశంలో వాడివి, అంటే సూర్యుడి యొక్క వంశంలో పుట్టినవాడివి. సూర్యుడికి పెద్ద కొడుకు వైవస్వతుడు, ఆ సూర్యుడికి ఛాయాదేవి వల్ల పుట్టినవాడిని నేను, అంటే నువ్వు మా వంశంలో వాడివి, నాకు మునిమనవాడివి, నీ మీద నాకు జాలి ప్రేమ, నువ్వు వీరుడివి. ఎంత వీరుడివి కాకపోతే సూర్యుడు నీకు రథం ఎలా ఇస్తాడు, ధనుస్సు ఎలా ఇస్తాడు? నువ్వు మహాత్ముడివి, అందుకని నీ రాజ్యానికి మాత్రం కరువు కాటకాలు లేకుండా చేస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన, క్షమించు శనేశ్వర, నేను నీ మీద ద్వేషంతో రాలేదు, మా ప్రజలంతా కరువు కాటకాలతో ఉంటే ప్రమాదం, అందుకని మా ప్రజల కోసం నీ మీద శత్రుత్వం వహించి ఇక్కడికి వచ్చాను, ఇక మీదట నాకు చిన్న వరం ఇవ్వవా అన్నాడు. ఏమిటది? నేను నిన్ను ఒక స్తోత్రం చేస్తాను, అది దశరథ కృత శని స్తోత్రం అని పిలువబడుతుంది. ఈ స్తోత్రాన్ని పఠించిన వాళ్ళని మాత్రం ఎప్పుడూ నువ్వు పీడించకు, వాళ్ళకి సుఖాలు ఇయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు శని. అదనవాడ దశరథ కొత్త శని స్తోత్రం పద్మపురాణంలో ఉంటుంది ఇది. ఈ స్తోత్రాన్ని నేను పద్మపురాణంలో చెప్పాను, యూట్యూబ్లో పద్మపురాణంలో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని అది వినండి. ఆ స్తోత్రం చదివితే శని ఏమీ చెయ్యడు. దశరథుడు అంత గొప్పవాడు, శని మీదకి దండయాత్రకు వెళ్ళిన వాడు, వీరుడు. మనం చూసే నాటికి అంటే రాముడు కొడుగ్గా పుట్టే నాటికి ఆయనకు 60,000 ఏళ్ళు వచ్చాయి. మరి బాగా రిటైర్ అయిపోయాడు ఆయన. అందువల్ల కొంచెం బలహీనత, పిల్లలు లేకపోవటం వల్లను కొంత కష్టం వచ్చాక ఎవడన్నా కుంగిపోతాడు. అటువంటి దశరథుని దృష్టిలో పెట్టుకోకూడదు. పూర్వకాలంలో గ్రహాల మీదకి దండయాత్రకి వెళ్ళిన, సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి సూర్యుడి దగ్గర రథం కూడా పుచ్చుకున్న మహాత్ముడు దశరథుడు అంటే, దేవదానవ యుద్ధంలో దేవతలకి సాయం చేసి రాక్షసుల్ని చంపాడు, అప్పుడే కైకాయనికి సహాయం చేసింది. అందరూ చెప్పినట్టుగా పుల్ల పెట్టడం కాదు అది. చాలామంది కల్పిత కథ ఒకటి చెబుతున్నారు, దశరథుడు రథంలో పెడుతున్నట్ట, ఆ రథానికి ఉన్న చక్రానికి శీల ఓడిపోయిందిట, ఈవిడ వెళ్ళి పుల్ల పెట్టి పుల్ల బదులు వేలెట్టిందిట, శీల బదులు వేలెడితే వేలు టక్కన ఎగిరిపోతుంది. అక్కడ అది కాదు, యుద్ధరంగంలో మాల్యవంతుడనే రాక్షసుడి యొక్క సైనికులు దశరథుడి మీద బాణాలు బాగా ప్రయోగించారు. ఆ బాణం దెబ్బకి కొంతసేపు స్పృహ కోల్పోయాడు ఆయన. స్పృహ కోల్పోయినప్పుడు కైకాయన దగ్గరకు వచ్చి మీద నీళ్లు చల్లి అతన్ని సేద తీర్చింది. అప్పుడు ఆయన మెచ్చుకుని, యుద్ధరంగంలో స్పృహ తప్పిపోయినప్పుడు రాక్షసులు నన్ను చంపకుండా నన్ను కాపాడావు, కాబట్టి నేను నీకు 2 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. ఇప్పుడు వద్దులేండి, మనకి వరాలేమిటి రుణాలేమిటి, నేను మీ భార్యనేగా అంది. అయినా సరే ఈయన తినగా ఉండక, అదే భవిష్యత్తు దృష్టి అంటే. అందుకని అలా కాదు భర్తకి ప్రేమ వచ్చినప్పుడు భార్య కోరుకోవలసిందే కోరుకో అంటే, మీరు ఇస్తానన్నారు గనక ఈ కోరికని నాకు కోరిక వచ్చినప్పుడు కోరుకుంటానంది, నా మనస్సు పుట్టినప్పుడు కోరుకుంటాను, ఆ మాట ఇవ్వండి అంది. తథాస్తు అన్నాడు. అదే ఆహా తర్వాత ఎప్పటికో కోరుకుందనమాట. రాముడు 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం. అప్పుడు ఆయన స్పృహ కోల్పోయినప్పుడు కేవలం సేద తీర్చిందంతే. అంతటి వీరుడని ఎందుకు చెబుతున్నానంటే, అటువంటి వీరుడైన దశరథుని కోడలీమె ఆవిడ్ని మీరు తింటాం నరుకుతాం కొడతాం అంటున్నారు, అది మహాపాపం. పైగా ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది, ఆ కలని బట్టి చూస్తే మన వాళ్ళందరికీ అపజయం తప్పదు, రాముడికి విజయం తప్పదు. మామూలు కల కాదు అది. స్వప్నో హృద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసానామవావాయ భర్తురస్య జయాయ చ. భయంకరమైన కల చూచాను నేను. ఇప్పుడే రావణాసురుడు వచ్చాక ఎందుకు వచ్చింది ఈ బాధ అని కొంచెం పక్కకెళ్ళి చెట్టు ఆనుకుని కునుకు తీశాను. కొంతమంది అంతే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అదృష్టం ఏంటంటే టక్కన కునుకు వచ్చేస్తుంది అనమాట. అలా కూర్చునే ఉంటాడు కుర్రాడు, ఎప్పుడు చూసినా గోడకు దారబడి ఇలా అనేవాడు, గురువుగారు అంటాడు మళ్ళీ, అంటే నిద్రపోనట్టు అనమాట. అదో అదృష్టం. తింటూ నిద్రపోతారు, పడుకుంటూ నిద్రపోతారు, కూర్చుని నిద్రపోతారు, ఎక్కడికి వెళ్ళినా నిద్రపోతారు, నిలబడి కూడా నిద్రపోతారు. కోణార్క్ ఎక్స్ప్రెస్లో 1986లో వైజాగ్ వెళ్ళా, ఒకటే రష్. ఆ రష్లో ఒక ఆయన లెట్రిన్ దగ్గర నిలబడి నిద్రపోయాడు తెల్లవాళ్ళు, గుర్రని పడ్డో అలా నిద్రపోతాడు, యోగం అంటారు. అలా ఈవిడ కొంచెం నిద్రపోతూ ఉండేదిట, ఈవిడ వృద్ధురాలు కూడా పాపం. అది మంచిదయ్యింది లోకానికి. నేను నిద్రపోతున్నాను పక్కకెళ్ళి, ఇంతలో భయంకరమైన రోమహర్షణమైన కల వచ్చింది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, గగుర్పాటు కలిగించే కలది. రాక్షసులకి అభావం అంటే నాశనం తప్పదు. అస్యా భర్తుహు జయాయచ, ఈమె భర్తకి విజయం తప్పదు. అనగానే రాక్షసులకి కంగారు వచ్చేసింది ఆ స్త్రీలకి. అయ్యి బాబోయ్ త్రిజట, నీకు కల వచ్చిందా, నువ్వు అసలు మా అందరిలోకి కొంచెం మంచిదాని ఇంత పూర్వం కొంచెం పురాణాలు ఆవిడ చెప్పేది. ఎవరి లెవెల్లో వాళ్ళు పురాణాలు చెబుతూ ఉంటారులేండి. మీరు కూడా బయటికి వెళ్ళాక నాకు ఆ కథని ఇంకోటి చెప్పట్లా. అలాగే ఈవిడు కూడా రాక్షస స్త్రీలను కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొంచెం పురాణాలు చెబుతూ ఉండేది. అందుకని ఆవిడ అంటే అందరికీ అభిమానం. ఓ పెద్దదానా త్రిజట, ఏం కలొచ్చింది, అందులో ఏం చూసావు నువ్వు, అంతా మాకు చెప్పు. నువ్వు అన్నమాట వింటే భయం వేస్తోంది, నువ్వేం చెప్పినా నిజమవుతుంది. ఎంత పూర్వం కూడా 2-3 సార్లు అది ఇది ఏదో చెప్పావు మాకు, చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగాయి, అందువల్ల అడుగుతున్నావు నువ్వు ఏమి చూసావు అనగానే అప్పుడు చెప్పింది ఆవిడ, ఉవాచవచనం కాలే త్రిజట స్వప్న సంశ్రితం. నేను తెల్లవారుజామున కన్న కల, ఈ తెల్లవారుజామున వచ్చిన కల నిజమై తీరుతుంది. ఒక గొప్ప గొప్ప పల్లకీ చూశాను. ఆ పల్లకీ ఆకాశంలో వెడుతోంది. శిబికాం అంతరిక్ష గాం, అంతరిక్షమునందు గాం వెళ్ళుచున్నటువంటి ఆకాశంలో ఎగురుతున్న శిబికాం ఒక పల్లకిని చూచాను. ఆ పల్లకి గజదంతమయీం, ఏనుగు దంతాలతో చేశారు. తెల్లని స్వచ్ఛమైన ఏనుగు దంతంతో తయారు చేయబడిన పల్లకి. ఆ పల్లకి మామూలు పల్లకి కాదు, దివ్యాం అంటే దేవతలు వాడేటటువంటి మహిమ కలిగిన పల్లకి. అందుకే అది ఆకాశంలో వెడుతున్నది. అటువంటి అపూర్వమైన ఆకాశ మార్గంలో వెడుతున్న పల్లకీని చూచాను. ఆ పల్లకీకి రెండేసి రెండేసి కొక్కేలున్నాయి. సహజంగా పల్లకీ మోయడానికి కాడి అని ఉంటుంది కదా, ఎడ్ల బండి కాడిలాగా, అలాంటి కాడి పల్లకీకి ఒకటే ఉంటుంది. ఆ పల్లకీకి అలా కాదట, ఇటోటి అటోటి, వెనకోటి ఆ పక్కనోటి, ఈ విధంగా చూడడానికి నాలుగు దంతములు కలిగిన ఐరావతములా కనిపిస్తున్న పెద్ద పెద్ద దంతపు కాడి కలిగిన పల్లకి. ఆ పల్లకీలో కిరీటం పెట్టుకుని స్వచ్ఛమైన వస్త్రములు, తెల్లని బట్టలు కట్టుకుని కోదండం ధరించి రాముడు, పక్కన లక్ష్మణుడు ఉన్నారు. వాళ్ళు చిరునవ్వుతో ఉన్నారు. వారు ఆ పల్లకీలో ఊరేగుతూ సీతాదేవి దగ్గరకు వచ్చారు. సీత రమ్మన్నారు. ఆవిడ రాముడి కుడి చెయ్యి పుచ్చుకుని టక్కన అందులోకి దూకింది. పెళ్లి సమయంలో ఎడమ చెయ్యి, వాహనంలోకి వెళ్ళేటప్పుడు కుడి చెయ్యి భర్త చెయ్యి పట్టుకోవడం పరమశుభం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పడవలోకి భార్యను ఎక్కించేటప్పుడు తన కుడి చేత్తో ఆవిడ చేతిని పట్టుకుని టక్కన ఇలా లాగి ఎక్కించాలన్నమాట. ఏడవకూడదు, మళ్ళీ జాగ్రత్తగా ఎక్కించాలి. రాముడు అంత జాగ్రత్తగా సుకుమారంగా సీతాదేవిని అందులో ఎక్కించుకున్నాడు. ఈ కథలకు ఇక్కడ ఒక స్పెషాలిటీ, ఒకటి ప్రత్యేకత చెప్పాలి. బృహస్పతి మీకు చాలాసార్లు చెప్పాను, అత్యద్భుతమైన జ్యోతిశాస్త్రవేత్త. ఆయన జ్యోతిశాస్త్రంలో శకున ప్రకరణము, స్వప్నాధ్యాయము, దీంతోపాటు కరణాదులు, ఏ కరణములో ప్రయాణం చేస్తే మనకి లాభమో, యోగములు, విష్కంభాలు, తిథి, వారం, నక్షత్రం, ఇవన్నిటి వివరాలు అత్యద్భుతంగా చెప్పాడు. దాదాపు 80,000 శ్లోకాలు పైచిలుకు ఉంటుంది అది. అందులో ప్రత్యేకంగా స్వప్నాధ్యాయము అనే పేరుతో ఇంచుమించు 2,000 శ్లోకాలు రాశాడు. ఇంకా మిగతావన్నీ పెద్దలను అడిగి తెలుసుకోండి, ఎందుకంటే నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే ఇలాంటివి కాకుండా వచ్చే కళలు కూడా ఉంటాయిలేండి, ఎన్ని చెప్పినా ఇంకోటి అడుగుతారు ఎవరో ఒకళ్ళు. ఈ శాస్త్రాలని ఎన్ని చెప్పండి, ఇంకో అనుమానమే. ఓసారి ఓ చోట ఓ అడవి ఉందిట. అడవి దగ్గర చెట్టు, చెట్టు దగ్గరేమో ఒక పెద్ద మట్టి ముద్ద ఉన్నది. ఈ మట్టి ముద్దకి చెట్టు మేంచి కిందకి రాలినటువంటి ఒక ఆకుతో స్నేహం వచ్చేయట. ఆకు మట్టి ముద్ద కలిసి స్నేహం పెట్టుకుని ఏమనుకున్నాయి, ఆకు ఆకు అడవిలో గాలి ఎక్కువ వేస్తుంది, గాలి వేసినప్పుడు నువ్వు ఎగిరిపోకుండా మట్టి ముద్దను కనుక నీ మీద కూర్చుంటాను, నేను నిన్ను రక్షిస్తాను అందిట. వెంటనే ఆకు అంది, అలాగే నువ్వు నన్ను గాలి వేసినప్పుడు ఎగిరిపోకుండా రక్షించు, వర్షం వచ్చినప్పుడు మట్టి మొత్తం నువ్వు కరి కొట్టుకుపోతావు గనక నేను ఆకుని నీ మీద ఉండి వర్షం చుక్కపడకుండా నేను నిన్ను కాపాడతా అని అదిట. ఈ కథ ఇలా చెప్పాడు ఒక ఆయన. చెప్పగానే కింద నుంచి ఒకళ్ళు లేచి, ఒకేసారి గాలి వాన వస్తేనో అన్నాడు. అలా ఉంటాయి ఈ అనుమానాలు, మాయిదారు అనుమానాలు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, నాయనలారా, నేను 2,000 శ్లోకాల్లో సాధ్యమైనంత వరకు చెప్పాను, ఇంకేమైనా అనుమానాలు వస్తే పద్మాకర్ గారు ఉంటారు కలియుగంలో, ఆయన అడిగి తెలుసుకోండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూనే ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి, అంటే పెద్దలను అడిగి తెలుసుకోండి అని చెప్పాడు ఆయన. ఆఖరణ కొసమెరుపు చెప్పాడు, స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి నానా స్వప్న సముచ్చయే స్వప్నస్తు ప్రథమేయామే సంవత్సర విపాకినం. నేను స్వప్నాధ్యాయం చెబుతున్నాను. సూర్యభగవానుడికి, విష్ణువుకి, బ్రహ్మకి, ఈశ్వరుడికి నమస్కరించి నవగ్రహ దేవతలమైన మేమందరం కలిసి నిర్ణయించిన శాస్త్రం ఇది. అనేక స్వప్నముల యొక్క కలయిక చెబుతున్నాను. మొదటి జాములో వచ్చిన కళ, మొదటి జాము అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో మొదటి జాము అంటాం. ఆ లోపు వచ్చిన కళ సంవత్సరంలోపు ఫలిస్తుంది. పూర్వం పెందరాళ్ళే పడుకునేవారు, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనేవారు. ఇప్పుడు రాత్రి 12 పడుకుని పొద్దుట 10 లేస్తారు. ఇది అనారోగ్యం, శరీరాన్ని పాడు చేస్తుంది. పెందరాళ్లే పడుకుని పెందరాళ్లే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మంచిదని శాస్త్రం అన్నమాట. అందుకని మొదటి జాములో కల వస్తే సంవత్సరంలో ఫలిస్తుంది. ద్వితీయేచ అష్టభిర్మాసై, రెండవ జాములో వచ్చిన కల ఇంచుమించుగా 10-12 మధ్యలో వస్తే దానికి అష్టభిర్మాసై 8 నెలల్లో ఆ కల ఫలిస్తుంది. త్రిభిర్మాసై త్రియామికం, మూడవ జాములో వచ్చే కళ 3 నెలల్లో ఫలిస్తుంది. చాతుర్థే యామికే స్వప్నే మాసే నైకే ఫలం లభేత్, నాలుగవ జాములో వచ్చే కళ ఒక్క నెలలలో ఫలిస్తుంది. అంటే నాలుగవ జాములో ఎవరికైనా కళ వచ్చిందంటే ఖచ్చితంగా 1 మంత్ తిరిగేలోపు ఆ కళ ఫలించి తీరుతుంది. అరుణోదయ వేళాయాం దశాహీన ఫలం లభేత్. సూర్యుడు ఎర్రగా అవుతున్న సమయంలో ఒకవేళ ఎవరైనా నిద్రపోతున్నప్పుడు కళ వస్తే ఆ సమయంలో వచ్చిన కళ 10 రోజులలో ఫలిస్తుంది. ఉదాహరణకి ఎవరో ఒక ఆయనకి తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పెళ్ళైనట్టు కళ వచ్చిందంటే గ్యారంటీగా వాడికి 10 రోజుల్లో పెళ్ళైపోతుంది. ఎలా అయిపోతుందంటే చెప్పలేం. అదే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని ఎప్పుడో పెద్దలు చెప్పారన్నమాట. ఎవరికైనా వాంతి వచ్చిందంటే ఆగమంటే ఆగదు. కళ్యాణం కూడా అంతే, గడి వచ్చిందంటే నిమిషాల్లో అయిపోతుంది. కానీ కళ్యాణానికి ముందు కక్కు వస్తే మాత్రం కళ్యాణం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మొత్తం మీద అరుణోదయ వేళాయాం, సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు మాత్రం 10 రోజుల్లో కళ ఫలిస్తుంది. ఏవంచానుదితే కాలే త్రిరాత్రంతు భవిష్యతి. సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి కళ వస్తే, అంటే ఎర్రకిరణాలు కూడా పోయి సూర్యుడు వచ్చేస్తున్నాడు ఆకాశంలోకి, అప్పుడు వచ్చినటువంటి కళ 3 రాత్రులలో ఫలిస్తుంది. గవాన్ దోహన వేళాయాం, ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఎవడైనా నిద్రపోతూ ఉంటే వాడికి కళ వస్తే సద్య స్వప్న ఫలం లభేత్. వెంటనే కళ ఫలిస్తుంది. ఇక అతవూర్ధ్వం ప్రవక్ష్యామి స్వప్న పుణ్య ఫలం ధ్రువం. ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయో చెప్పారుగా. ఇక ఇక్కడి నుంచి కళలలో ఏమి వస్తే ఫలిస్తాయి, ఎటువంటి కళలు పుణ్యమిస్తాయి, ఏ కళల వల్ల మనకి చెడ్డ ఫలితం వస్తుందో చెబుతున్నాను. మళ్ళీ కళలు కూడా అందరికీ ఫలించవట. వాతకం పిత్తకం చైవ చింతితంచ అనువర్జయేత్. ఎవరికైనా వాతరోగం ఉంటే, శరీరం వాతంతో బాధపడుతూ ఉంటే, ఆ వాతరోగం ఉన్నవాడికి కళలు వస్తే ఆ కళలు ఫలించవు. పిత్తకం పైత్యరోగం అని ఉంటుంది, ఆ పైత్యం వల్ల అస్తమాడు కళ్ళు తిరుగుతూ ఉంటాయే, ఎక్కువగా వంకాయ తెగదినేస్తే వాళ్ళకి పైత్యం బాగా వస్తుందని శాస్త్రం. ఇలాంటి పైత్యరోగం ఉన్నవాడికి కూడా కళలు వస్తే అవి ఫలించం. అందుకే కలియుగంలో ఎక్కువ మందికి కళలు ఎందుకు ఫలించట్లేదంటో అంతో ఎంతో వాతం పైత్యం ఉంటాయి. పైత్యం లేని మనిషి అంటూ అంతో ఎంతో ఉండట. నేను చెప్పిన మాట కాదు, మహానుభావుడు ధన్వంతరి చెప్పిన మాట. చింతితంచి